ಜೀವನ್ ದೇವತಾ ಸಾಧನ ಹುಷಾರ್ ಅಂತ ಜಾಗ್ರತೆಗೆ ವಿನ್ನು జీవన్ దేవత సాధన గురించి ఇంట్రొడక్టరీ క్లాస్ మనం చేసుకుంటున్నాం. ఈ క్లాసులు థ్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ 365 డేస్ జరుగుతూ ఉంటాయి. సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటాయి. ప్రతి నెలకో ప్రతి 2 నెలలకో జరుగుతూ ఉంటాయి. ఇచేత మీరు ఒక్కసారి విని వెళ్ళిపోవటం కాదు, తర్వాత 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 మనం ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవటానికి. బేసిక్ గా నిన్న నేను మీకు కొన్ని ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఫండమెంటల్స్ చెప్పాను. మొట్టమొదటిది ఏంటి అంటే, ఆధ్యాత్మికత అనేటటువంటి మాటకు మనం తిలోదకాలు ఇచ్చేయాలి. ఇంకంటే ద మోస్ట్ మిస్యూజ్డ్ అండ్ మిస్అండర్స్టూడ్ వర్డ్ స్పిరిచువలిజం. మొబైల్స్ ఏదైనా ఉంటే స్టాప్ దెమ్ ఆర్ గెట్ అవుట్. నో మొబైల్ నాకు వినిపించకూడదు. ఆ మాత్రం ఫండమెంటల్స్ పాటించలేని వాళ్ళు క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఓకే కారా, ఇది క్లోజ్డ్ డోర్స్ అన్నమాట, ఇన్ కెమెరా. అంచేత మనం ఇప్పుడు ఆధ్యాత్మికత అనే మాట వాడాం, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటి మాట వాడతాం. జీవించటము ఎలా, హౌ టు లివ్. ఈ హౌ టు లివ్ అనేటటువంటి విధానంలో మీకు 2 ముఖ్యమైనటువంటి పనిముట్లుంటాయి, విశ్వాసము శ్రద్ధ. విశ్వాసము అంటే బ్రెయిన్, శ్రద్ధ అంటే హార్ట్. విశ్వాసము అనేది ఇది చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి నాలెడ్జ్. శ్రద్ధ చేయడం. ఆచరణ ఎప్పుడైతే మనం మొదలెడతామో, ఇంకా రిజల్ట్ వచ్చేంత వరకు చేస్తాము అంటే ఆ శ్రద్ధ భక్తిగా మారుతుంది. ఈ డెఫినేషన్స్ మీరు అర్థం చేసుకోండి. ఒకదానికోటి ఆల్టర్నేటివ్స్ గా కానీ సినానిమ్స్ గా కానీ వాడవద్దు. ముందు ఫండమెంటల్స్ లో ఈ 3 పదాల యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. విశ్వాసము, ఐ నో వాట్ యు డూ. దాన్ని ఆచరణలో పెడతానా పెట్టనా విశ్వాసానికి సంబంధించింది కాదు. అది పునర్జన్మ ఉన్నది మనం విశ్వసిస్తాం. కొన్ని మతాల వాళ్ళు పునర్జన్మ అనేది లేదు అని అది వాళ్ళ విశ్వాసం. ఈ 2 ఆచరణకి సంబంధించినవి కాదు. ఫెయిత్ అంటాం అందుకే దాన్ని. విశ్వాసం అంటే వీ బిలీవ్ ఇన్ ఇట్, వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. కానీ మనం దాన్ని నమ్మినా నమ్మకపోయినా మన రెగ్యులర్ జీవిత విధానంలో తేడా రావటం లే. విశ్వాసం అంటే అది, నేను నమ్ముతాను కానీ దాని ప్రభావము నా నిత్య జీవితంలో పడదు. ఇది అర్థమైంది కదా, విశ్వాసం అంటే ఏమిటో. శ్రద్ధ అంటే ఏమిటి? ఎస్, ఐ విల్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. నేను దాన్ని ఆచరణలో పెడతాను. ఈనాటి ఎడ్యుకేషన్ చదువుకుంటే మంచిది అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారు, మా పిల్లవాడు చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి. పిల్లవాళ్ళు కూడా నేను చదువుకుంటాను, మంచి మార్కులు రావాలి అనుకుంటూ ఉంటారు. దానిని ఆచరణలోకి పెడుతూ ఉంటారు. కానీ డూ ఆర్ డై లెవెల్లో ఆచరించరు. అది శ్రద్ధ. ఆచరిస్తారు, వాళ్ళకి నచ్చినంత మేరకు ఆచరిస్తారు. భక్తి అంటే ఇంకా తేల్చేసుకుంటాను అటు ఇటు. డూ ఆర్ డై లెవెల్లో ఏ విశ్వాసాన్ని మీరు శ్రద్ధతో ఆచరిస్తారో అది భక్తి. ఇది కాస్త జాగ్రత్తగా ఈ 3 డెఫినేషన్స్ ని అర్థం చేసుకోండి. వీటిని మీరు అతి స్పష్టమైనటువంటి అవగాహనతో వాడాలి. విశ్వాసము, శ్రద్ధ, భక్తి. విశ్వాసము ఓన్లీ నాలెడ్జ్, శ్రద్ధ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, భక్తి డూ ఆర్ డై. దీనికి నిన్న నేను మీకు రెండు ఇంపార్టెంట్, ఒకటి ఆత్మవిశ్వాసము, రెండవది ఆత్మ పరిష్కారం. ఎనీ ఎడ్యుకేషన్, ఎనీ ఎడ్యుకేషన్ కావాల్సింది ఏంటి అంటే, ముందు నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి చదవగలను అని.
కాశీలో నేనున్నప్పుడు చాలా మంది ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలి అని. తిండి పడక చదువు మానేసి వెళ్ళాడు. శ్రద్ధ ఉన్నట్ట లేనట్ట, కానీ మనమేమనుకుంటాం, అయ్యో పాపం తిండి పడక వెళ్ళిపోయాడు. తిండి పడక వెళ్ళిపోలేదు, చదవాలని లేక వెళ్ళిపోయాడు. మన మీద మనం పరిపూర్ణమైనటువంటి అబ్జర్వేషన్ ఉండాలి. మీరు ఎందుకు చేస్తున్నారో ఆ పనిని. మీరు ఏదైనా ఒక పనిని చేయకపోతే దానికి ఏకైక కారణం ఏంటి అంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఆలోచన విధానాన్ని మీరు ఏర్పరచుకోకపోతే ఆధ్యాత్మ జగత్తులోనే కాదు ఎందులోనూ ముందుకు అడుగు వేయలేరు. కానద్దమ్మా లేదా దెన్ ఓకే. అంతేత ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి నేనేం చెప్పాను, నేను మీకు అనేక మంది ఋషులు, అనేక మంది మహనీయులు, అనేక మంది యోగులు, మీరందరూ కూడా దివ్యాత్మలే. మీరు ఆ స్థితికి రా లేకపోవటానికి ఏకైక కారణం ఏంటి అంటే మీ యొక్క ఆత్మవిస్మృతే. యు హావ్ ఫర్గాటెన్ యువర్ సెల్ఫ్. వివేకానంద దీనికి ఒక చిన్న కథ చెప్పాడు. బావిలో కప్ప. ప్రతి రిలీజియన్ ఏంటి అంటే తన తన బావిలో జీవిస్తూ తన బావిలోని కప్ప వలె జీవిస్తున్నారు. కథ మీకు తెలుసు కదా, సముద్రంలో ఉండేటటువంటి ఒక కప్ప ఒక బావిలో ఉన్నటువంటి కప్ప దగ్గరికి చుట్టపు చూపుగా వచ్చింది. ఎలా వచ్చింది సముద్రం నుంచి అక్కడికి అనే ప్రశ్న అడగకండి, నాకు తెలియదు ఎలా వచ్చిందో అది. కథ అర్థం చేసుకోండి, అందులో చెప్పబడేటువంటి పాయింట్ అర్థం చేసుకోండి. సముద్రం నుంచి వచ్చింది, ఏదో మాటలు వచ్చాయి. మాటల్లో మా బావి ఎంత పెద్దదో కదా, అసలు ఈ లొకాలిటీలోనే ఇంత పెద్ద బావి లేదని ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే నేను విన్నాను, మీ సముద్రం ఈ బావి కంటే పెద్దదా అని అడిగింది. బావిలోని కప్ప, సముద్రము నుంచి వచ్చినటువంటి కప్పతే. అసలు నువ్వు మాట్లాడబాక సముద్రాన్ని బావితో పోలిస్తావేంటి నువ్వు, యు జస్ట్ కాంట్ ఇమాజిన్ ఇట్. గంతింది సగం బావి వరకు, ఇంతుంటుందా నీ సముద్రం. నేను చెప్పాను కదా నీకు అర్థం కాదు. మళ్ళీ గెంతింది ఈసారి పూర్తిగా. ఒలింపిక్ లాంగ్ జంప్ లెవెల్లో గెంతింది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి సముద్రం బావి యొక్క రెండో అంచు. ఇంతుంటుందా నీకు తెలీదు అంటే ఏముందో తెలుసా బావిలోని కప్ప? నువ్వు తప్పు, మా బావి కంటే. మన ఆలోచన విధానాలు అలా ఉంటాయి, ప్రతి మతానివి అని వెరీ స్ట్రాంగ్ స్లాప్ ఇచ్చాడు వివేకానంద. మీకు తెలియనివి చాలా ఉంటాయి, బావిలో కప్పలాగా జీవించవద్దు. రెండోది మనకేం చేయాలి, ఒక అద్భుతాన్ని కనుక మనం చూస్తూ ఉంటే ఆ అద్భుతాన్ని మనం గమనించాం. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అనమాట అది. దానికి ఒక ఖర్చు చెప్తూ ఉండేవాడు రజనీష్. ఒక కథ ఏం చెప్తున్నాడు అంటే, ఒక పల్లెటూళ్ళో ఒక జమీందారు ఓ ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళాక అక్కడ ఒక కుక్కని కొని తీసుకొచ్చాడు. కుక్కని కొని తీసుకురావటంలో ఆశ్చర్యమే ఉంది. కానీ ఆ కుక్కకి ఏమో విచిత్రమైనటువంటి శక్తి ఉంది. అది ఏం చేయగలదు? నీళ్ల మీద నడవగలదు. సరే, ఆ కుక్కను తీసుకుని సాయంత్రం పూట ఆ జమీందారు ఆయన స్నేహితుడు వేటకి వెళ్ళారు చెరువు దగ్గరికి. చెరువులో ఉండేటటువంటి ఆ బాతుల్ని వేటాడటం అదో సరదా ఆయనకి. సరే, ఆయన పెట్టి పుస్తకం కాలుస్తున్నాడు. కుక్క నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ చనిపోయిన బాతును తీసుకొచ్చి ఈయనకి ఇచ్చింది. ఇలా తీశాడు స్నేహితుడు. స్నేహితుడే మాట్లాడలే. ఓ ఆశ్చర్యం చూస్తున్నటువంటి భావన కూడా స్నేహితుడికి రాలే. రెండో, మూడు, నాలుగు, కుక్క నీళ్ల మీద నడిచి వెళ్తోంది. చనిపోయినటువంటి బాతును తీసుకుని తన యజమానికి ఇస్తోంది. ఈ పక్కనున్న స్నేహితుడు ఏం మాట్లాడలే. అప్పుడు ఇంక ఈయన ఉండబట్టలేక జమీందారు, ఏమయ్యా నీకేం అర్థం అవటం లేదా, నా కుక్కలో ఏమైనా స్పెషాలిటీ మీకు కనిపించటం లేదా అన్నాడు. అవును, కనిపిస్తోంది, దానికి ఈదటం రాదన్నాడు. మనం కూడా మన జీవితాలలో మానవ జీవితము అనేటటువంటి జీవితాన్ని పొందిన అద్భుతాన్ని మర్చిపోయి, ఎందుకంటే ఆ అద్భుతం అందరికీ ఉంది కనుక, అందరూ జీవిస్తున్నారు కనుక అది అద్భుతంగా అనిపించటం లేదు, అందరూ మాట్లాడగలుగుతున్నారు కనుక అది అద్భుతం అనిపించటం లేదు, అందరూ నడుస్తున్నారు కనుక అది అద్భుతం అనిపించటం లేదు. కానీ మహర్షులందరూ ఏకకంఠంతో చెప్పేదంటే, మీరు భగవంతుడితో సమానమే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు భగవంతుడి కంటే తక్కువ వ్యక్తులు కారు. మీరేమంటారు? మేము మామూలు వ్యక్తులమే, నువ్వు చెప్పినా నేను నమ్మను. ఆ ఆత్మవిశ్వాసాన్ని, మనకంటే చాలా ఎత్తులో ఉన్నటువంటి ఆ చాలా గొప్పవాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాన్ని మనము గుర్తుంచుకుని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ చేసుకోవాలి. ఎస్, ఐఆమ్ ది సోల్. దానికి మీకు నేను newthoughtbooks.com అనేటటువంటి ఒక వెబ్సైట్ అని చెప్పాను. రేపు ఎప్పుడైనా మీరు నా నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ చూడకుండా వస్తే గోడ కుర్చీ వేయిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఐఎమ్ వెరీ సీరియస్. నిద్ర లేపదలుచుకున్నాను నేను మనుషుల్ని, మాటలతోనే కాదు, చేతలతోనే కాదు, కొట్టి కూడా, ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇది ఇంట్రొడక్టరీ క్లాస్ కనుక మీకు ఇంకా ఆ ప్రమాదం లేదు. ఆత్మ పరిష్కారము, ఈ ఆత్మ పరిష్కారానికి అనేక పద్ధతులున్నా, ఈ పద్ధతులన్నీ కూడా మూడు మెథడ్స్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాన్ని పూజ్య గురుదేవులు ఏమని చెప్పారు అంటే, ఉపాసన, సాధన, ఆరాధన. ఈ మూడు మాటలు మళ్ళా మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ఉపయోగించటం నేర్చుకోవాలి మీరు. అంచేత మళ్ళీ మళ్ళీ నేను మొదటికి వచ్చి చెప్తూ ఉంటాను, ఆధ్యాత్మికత అనేటటువంటి మాటను మర్చిపోండి, స్పిరిచువలిజం అనేటటువంటి మాటను మర్చిపోండి. ఏం గుర్తుండాలి మీకు? ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ నేర్చుకుంటున్నాము. ఆధ్యాత్మికత అంటే అది. అంచేత ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి, నేను కష్టాల్లో ఉన్నాను, నేను దుఃఖాల్లో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను అంటే హీఈస్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ స్పిరిచువలిజం. మీకు అదే అర్థం అవ్వాలి. అత్యంత ఉత్సాహంతో ఉండాలి ఆధ్యాత్మిక దారిలో వెళ్తున్నటువంటి వాడు. ఎటువంటి పరిస్థితులు కూడా వాణ్ణి షేక్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బెంబేలెత్తకూడదు వాడు. హీ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ కంట్రోల్. అది ఎలా సంభవం మాస్టర్? ఎలా సంభవము? మన ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మీరు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. కృష్ణుడి యొక్క ఒక సంఘటన నేను చెప్తాను. నేను మీకు how impossible things happen.
జైల్లో పెట్టాడు దేవకిని వసుదేవుణ్ణి.
వాడు 8వ పిల్లవాడు పుడితే చంపేద్దామని
అందరికీ తెలుసది. జైల్లో ఉన్నారు వాళ్ళు, పెళ్ళయిన దగ్గర నుంచి జైల్లోనే ఉన్నారు.
ఇంకా 8వ పిల్లవాడు పుట్టబోతున్నాడు అనేసరికల్లా ఏం జరిగింది?
పహరా పెరిగింది, ఎక్కువ మందిని పెంచాడు.
జైల్లో ఉన్నప్పటికీ, అంతమంది పహరా ఉన్నప్పటికీ కూడా కాళ్ళకి చేతులకి ఇటు దేవకి ఇటు వసుదేవుడు ఇద్దరికి కూడా షాకిల్స్.
ఇనప శృంఖలాలతో కట్టిపారేశారు, మొబిలిటీకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు.
పుట్టాడు,
పుట్టగానే వసుదేవుడి ప్రాబ్లం ఏంటి?
ఇతన్ని, పుట్టినటువంటి ఈ శిశువుని కారాగృహం నుంచి బయటకు తీసుకొచ్చి ఫుల్ ఫ్లక్స్ లో ఉన్నటువంటి యమునా నదిని దాటించి అందులో అప్పుడు ఓ ఏమంటారో దాన్ని కత్రినా ఉంది. అప్పుడు కత్రినా అయినా విపరీతమైనటువంటి ఫ్లక్స్ తో పాటు వచ్చేటటువంటి హరికేన్. ఆ రోజు మనం 2 శనుకులు పడితేనే క్లాస్కి ఏమి వెళ్తాం మాస్టర్, వర్షం కురుస్తుంది. సంఖ్యలలో ఉన్నటువంటి భార్యాభర్తలు, అప్పుడే పుట్టినటువంటి శిశువు, ద్వారబంధాలు లాక్ చేస్తున్నాయి, విపరీతమైనటువంటి పహర. పక్కనే ఉన్నటువంటి ఏమన్నానదే సూపర్ ఫ్లక్స్. అర్ధరాత్రి దాటించాడా లేదా? మరి జరిగింది కదా అది. ఉదాహరణ అర్థం చేసుకోండి, కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఏమీ కావు. ఇవి మనకి కాక్ అండ్ బుల్ స్టోరీస్ అని ఎందుకు అనిపిస్తాయంటే మన బుర్రలు ఉపయోగిస్తాం కనుక. మన బుర్రలు ఉపయోగించుకోకూడదు. ఓ ఇంజనీర్ సముద్రం మీద నుంచి మనం ఒక బ్రిడ్జ్ కట్టేసి ప్రపంచాన్నన్నింటినీ కూడా బ్రిడ్జ్తో కలిపేయవచ్చు అని అంటే పల్లెటూరులో ఉన్నటువంటి బ్రిడ్జెస్ అంటే ఏంటో తెలియనటువంటి వాడు ఏమని రియాక్ట్ అవుతాడు? పిచ్చివాడు, అది ఎలా సంభవము అని. ఉదాహరణ అర్థమవుతుందా? వాళ్ల నాలెడ్జి వాళ్ల టెక్నాలజీ. ఎవళ్ళ నాలెడ్జి, ఎవరి టెక్నాలజీ? యోగుల యొక్క నాలెడ్జి. యోగుల యొక్క టెక్నాలజీతో ఆలోచించటం నేర్చుకోవాలి మనం. అప్పుడు మనకి అసంభవం అనిపించేటటువంటిది ఖచ్చితంగా సంభవం అవుతుంది. ఆ విద్య మనం నేర్చుకోబోతున్నాం. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్. ఏది అసంభవం కాదు. ఆ ఆత్మవిశ్వాసంతో 3 చరణాలలో మనము ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకోబోతున్నాం, ఆధ్యాత్మికతని నేర్చుకోబోతున్నాం. ఆ 3 చరణాలు ఏంటి అంటే ఉపాసన, సాధన, ఆరాధన. ఈ ఉపాసన, సాధన, ఆరాధన అనేటటువంటి ఈ 3 కూడా ఏ విద్యకైనా అవసరమే. ఆధ్యాత్మిక విద్యకే కాదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్కే కాదు. మీరు ఏ విద్య నేర్చుకోవాలన్నా ఈ 3 ఉండాలి. ముందు ఏంటి? ఉపాసన ఉండాలి. ఉపాసన అంటే ఏంటి? దగ్గర కూర్చోవడం. ఎవరి దగ్గర కూర్చోవాలి? తెలిసిన వాడి దగ్గర కూర్చోవాలి. మొత్తం భారతీయ ఆధ్యాత్మికత సర్వనాశనం ఎందుకు అయిపోయింది అంటే గురువు యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోయాం. గురువులు ఎక్కడున్నారండి అనేటటువంటి పరిస్థితుల్లో ఏడుస్తున్నాం మనం ఈనాడు ఆధ్యాత్మిక రంగంలో. ఓ చిన్న సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే, ఓ తెలుగు నేర్చుకోవాలన్నా, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, కెమిస్ట్రీ నేర్చుకోవాలన్నా గురువులు ఏంది, ఎక్కడ వస్తుంది మీకు? టీచర్ నుండి ఎలా వస్తుంది సబ్జెక్ట్? కానీ స్పిరిచువలిజం దగ్గరికి వచ్చేసరికి ఓ బొమ్మని మనం పెట్టుకుని, ఓ ఫోటోని మనం పెట్టుకుని మేము ఉపాసన చేస్తున్నాం అనేటటువంటి భ్రమలో జీవిస్తున్నాం. ముందు ఆ భ్రమ పోవాలి. ఇట్ ఈజ్ రాంగ్. ఖచ్చితంగా ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్లాలంటే
ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మనకు ముందుకు వెళ్ళాలి అంటే భౌతిక జగత్తులో విద్య నేర్చుకోవటానికి గురువు ఎలా అవసరమో ఆధ్యాత్మిక జగత్తులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పేటటువంటి యోగుల దగ్గరికి మీరు వెళ్లి తీరవలసిందే. మొట్టమొదటి అది గుర్తుంచుకోండి, దే విల్ నాట్ కమ్ టు యూ, మీరు వెళ్ళాలి. మరి మాకు ఎలా తెలుస్తుంది మాస్టర్ ఎవరు గురువు? ఇంజనీరింగ్ చదువుకోవాలనుంది ఓ పిల్లవాడికి పల్లెటూళ్ళలో, పల్లెటూళ్ళలో వాడికి చెప్పేవాడు ఎవడు లేడు. ఏం చేస్తాడు వాడు? చెప్పేవాడు ఎవడు లేదని మానేస్తాడా లేకపోతే వెతుకుతాడా? హీ విల్ గోయింగ్ సెర్చ్ ఫర్ ఇట్. అంచేత ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనం నేర్చుకోవాలి. ఇది మరీ మళ్ళీ నేను ఆ మాట ఎందుకో మారుస్తున్నాను చెప్తున్నాను అంటే ఆధ్యాత్మికత అంటే తెలియని మనము దాన్ని అసలు ఉపయోగించుకోవటం మానేసిన అసలు మొట్టమొదట మనం పుట్టగానే నేర్పవలసిందే ఆర్ట్ ఆఫ్ లివింగ్. మన పిల్లలకి ముందు వాళ్ళకి జీవించటం ఎలాగో నేర్పితే తర్వాత సంగతి తర్వాత. జీవించటం అనేది మనకే తెలియదు, ఇంకా పిల్లలకేం నేర్పుతాం మనం? చెస్ట్ స్ట్రెయిన్ వచ్చేసింది మాస్టర్, బీపీలు వచ్చేసాయంటారు. ఐ డోంట్ నో వెదర్ హీస్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ దట్ ఆర్ నాట్, కానీ వాడు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే నాకు ఐ ఫీల్ హీస్ ప్రౌడ్ దట్ హీ హాస్ గాట్ బీపీ. నా బీపీ వచ్చేసిందండి, నాకు డయాబెటీస్ వచ్చేసిందండి. ఈనాటి దేశకాల పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు ఎవరైనా నాకు డయాబెటీస్ లేదు అంటే అబద్ధం చెప్తున్నాడు, నాకు బీపీ లేదు అంటే ఏం చెప్తున్నాడు వాడు అనేటటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. దానికి ఏకైక కారణం ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ మర్చిపోయాము. అది చెప్పేటటువంటి గురువుల్ని మనం కించపరుస్తున్నాం. వారి జోలికి వెళ్ళటమే కాదు, అసలు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి కనీస మర్యాద మనం ఇవ్వటం లే. ఉపాసన గురించి చెప్తున్నాను. ఉపాసన చెయ్యాలి అంటే నువ్వు ఈ విషయాలు తెలుసుకున్న వాడి దగ్గర కూర్చోవాలి. ఉప ఆసన దగ్గరగా కూర్చుంట. కూర్చుంటే అయిపోతుందా మాస్టారు? ఖచ్చితంగా అయిపోతుంది. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మన గురువు యొక్క, ఆధ్యాత్మిక గురువు యొక్క, జీవించటం నేర్పే గురువు యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఆయన దగ్గరికి వెళ్ళగానే నీ సమస్యలు శాంతించిపోవాలి. టెస్ట్ అది. నువ్వు వెళ్ళింది దమ్ము ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళావా లేదా అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు ఆ గురువు దగ్గరికి వెళ్ళాక నీ మనస్సు శాంతించుకో. అది టెస్ట్. అది మర్చిపోయా మనం అంటే గురువు ఎలాంటి వాడై ఉండాలి? మీరు ఎన్నో ప్రశ్నలు అడగటానికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాక నువ్వు ప్రశ్నించలేక ప్రశ్నలు మర్చిపోయి మళ్ళీ బయటకు వచ్చాక ప్రశ్నలు గుర్తు రావాలి. అది ఒక కండిషన్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ స్పిరిచువల్ టీచర్. అలాంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్తే నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. ఇదేదో భౌతిక జగత్తులో విద్యలాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అవ్వకూడదు. క్వశ్చన్స్ రావచ్చు మీకు, అది వేరే విషయం. కానీ సైలెంట్గా అక్కడ కూర్చుని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుందో లేదో చూడండి. అది మొదటి లక్షణం, ఉపాసన యొక్క మొదటి లక్షణం. ఉపాసన యొక్క రెండో లక్షణం ఏమిటి? నిప్పు దగ్గర కూర్చున్నాం మనం, బయటకు వెళ్ళాం లేచి. బయటకు వెళ్ళినా మన బట్టలు కానీ మన ఒంటి మీద ఎవరైనా చేయి వేస్తే వేడిగా ఉంటుంది. ఎందుకుంటుంది? నిప్పు దగ్గర కూర్చున్నాం కనుక. మరి ఒక గురువు దగ్గర, ఒక దేవతామూర్తి దగ్గర మీరు కూర్చుని ఆ దేవతామూర్తిలో ఉన్నటువంటి ఏ లక్షణము మీలోకి రాకపోతే ఉపాసన కాదు. స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు మీరు చూసుకోండి. మీరు గాయత్రిని ఉపాసన చేస్తారు, దుర్గాదేవిని ఉపాసన చేస్తారు, మహాలక్ష్మిని ఉపాసన చేస్తారో మీ ఇష్టం. కానీ మీరు ఎవరి ఉపాసన చేస్తున్నారో ఎవరి దగ్గరగా మీరు కూర్చున్నారో ఆ లక్షణాలు మీలోకి రావాలి, వస్తాయి. చాలా విచిత్రమైనటువంటి మన ఋషుల యొక్క సైన్స్. దేవతా విగ్రహాలకు ఒక రూపం ఇచ్చారు మన వాళ్ళు, దేవతామూర్తులకు ఒక రూపం ఇచ్చారు. మన స్పిరిచువల్ సైకాలజీ మన ఆలోచన విధానాన్ని మూడు అంచెలుగా డెవలప్ చేస్తుంది. ఉపాసన గురించి చెప్తున్నాను, అది మర్చిపోకండి. ఉపాసన అంటే ఏమిటి? నేను చెప్తున్నది మీరు ఎవరి దగ్గర కూర్చున్నారో ఆ లక్షణాలు మీలోకి రావాలి. అవి మనకి రావటం లేదు, అవి ఎలా రావాలో నేను చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ నేను బ్యాక్ ఎందుకు అవుతున్నాను అంటే అసలు ఈ సబ్జెక్ట్ ఎవరికి తెలీదు. అంచేత నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతూ ఉండాలి. ఉపాసన గురించి చెప్తున్నాను నేను. అంటే మహాలక్ష్మి దగ్గర కూర్చుంటే ఏం రావాలి? డబ్బు రావాలి నీ దగ్గరికి. దుర్గ గురించి చదివితే, సరస్వతి మరి వస్తుందా? విచిత్రమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ చూశాను ఈ మధ్య, మీరు చూశారో లేదో టీవీలో. మాటలకి చేతలకి తేడా ఏంటి? ఆడవాళ్ళు చదువుకోకూడదు గనక అతను ఇమీడియట్ గా ఏం చూపిస్తాడు? చూశారు అడ్వర్టైజ్మెంట్? మీరు సరస్వతి దేవిని చూపిస్తాడు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు. ఇమీడియట్ గా వెనక అతను చూపిస్తున్నాడు, మహాలక్ష్మి చూపిస్తాడు. ఆడవాళ్ళు మిలిటరీలోను పోలీసులోను జాయిన్ అవ్వకూడదు. వెనక అతను ఏం చూపిస్తున్నాడు? దుర్గాదేవిని చూపిస్తాడు. చేతలకి మాటలకి ఇంకా ఎన్నాళ్ళు మీరు తేడాలు చూపిస్తారు? మొదటిసారి నేను చూసినప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ అర్థం కాలే. నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చూస్తూ ఉంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చూడలేదేమో, చూస్తే మీకు అర్థం కాలేదేమో. మీరు స్త్రీని విద్యకి పూజిస్తున్నారు, ధనానికి పూజిస్తున్నారు, శక్తికి పూజిస్తున్నారు, కానీ స్త్రీని ధనముని ఇచ్చేటటువంటి, శక్తినిచ్చేటటువంటి, విద్య ఇచ్చేటటువంటి ఉపాస్య దేవతగా మీ ఆచరణ లేదు. నాకు తెలియదు అది ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవడు డెవలప్ చేశాడో. టీవీలో వస్తుంది అది. అంటే టీవీ కొన్ని అద్భుతాలు కూడా సృష్టిస్తోంది మనం గమనించుకుంటే. అంటే టీవీ ఉపాసన కూడా మంచిదే. టీవీ ఉపాసన అంటే టీవీ ముందు కూర్చోటం అన్నమాట. మూడు అంచెలుగా మన ఆలోచన విధానాలు ప్రభావితం అవుతాయి. ఈ ఉపాసన యొక్క రహస్యము మన ఋషులు మానవుని యొక్క మనోవిజ్ఞానాన్ని ఎంతగా మధించారో అర్థం చేసుకోండి. మొట్టమొదటి లెవెల్ ఏంటి అంటే ద ప్లేన్ ఆఫ్ ఐడియాస్, ఆలోచనల తలము. ఈ ఆలోచనల తలము మనం ఎలా మాట్లాడుకుంటున్నాం? నాకు వచ్చినటువంటి సబ్జెక్ట్ నేను మీకు చెప్తున్నాను, మాటల ద్వారా చెప్తున్నాను. మీకు ఆ సబ్జెక్ట్ వచ్చేస్తుంది కాలేజెస్లో, అక్కడ యూనివర్సిటీస్లో, ఆల్ ఎడ్యుకేషన్. ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, మిగతా వాళ్ళు వింటూ ఉంటారు. అంటే ఏమవుతోంది? ఆలోచనలు మాట ద్వారా చెవుల్లోకి దూరి ఫలితాన్ని ఇస్తున్నాయి, జ్ఞానాన్ని ఇస్తున్నాయి. అది ఉపాసన. అయినా మీరు కూర్చుని ఉన్నారు, కానీ ఉపాసనలో ఏ తలంలో పనిచేస్తున్నామంటే ఆలోచన తలంలో పనిచేస్తున్నాం, వాక్కు తలంలో పనిచేస్తున్నాం. పుస్తకాలు చదివినా వాక్యే, నవలు చదివినా వాక్యే. అంటే వాక్ శక్తి అంటే అర్థం ఏంటి? ఆలోచనల యొక్క అణువులు అనుకోండి వాక్యం. ఓ వాక్యం అంతా కలిపితే ఏంటి? ఆలోచన సమూహము. అర్థమవుతోంది కదా చెప్తున్నది? అంచేత ఈనాడు మనం జీవిస్తున్నది ఏ తలంలో అంటే ఆలోచన తలంలో జీవిస్తున్నాం మనం. నా ఆలోచనలు వాక్ ద్వారా మీ చెవులలో ప్రవేశించి నా ఆలోచనలకి అనుగుణ్యంగా మీ ఆలోచనలను మారుస్తున్నాయి. ఉపాసన. డాక్టర్ అవ్వాలి, నువ్వు 5 ఏళ్ల పాటు ఆ విద్యను చెప్పగలిగేటటువంటి వ్యక్తుల దగ్గర కూర్చుంటాడు. వ్యక్తి దగ్గర కాదు, వ్యక్తుల దగ్గర కూర్చుంటాడు.
ఎందుకంటే ఆధ్యాత్మిక చేతిలో ఏదో పిచ్చుంది, ఒకే గురువు ఉండాలి, ఆ పిచ్చిపోవాలి మీకు. ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయుడికే 24 గురువులు ఉన్నారు, ఒక గురువు కాదు. అంచేత ఓ మెడిసిన్ ఏదో మనం చదువుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయం గురించి బుర్రలో ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కూర్చుని ఆ మాటలు వింటూ 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 ఏం చేసుకుంటున్నాడు, డాక్టర్గా మారిపోతున్నాడు. ఉపాసన దగ్గర కూర్చుంటున్నాడు. ఈ ఉపాసనకి రెండో రకమైనటువంటి మెథడ్ ఉంది, ఆదర్శములు, ఐడియల్స్. ఇక్కడ నువ్వు ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నావో ఆ వ్యక్తి ఉండడు నీ దగ్గర. ఆదర్శాలుంటాయి. సత్యహరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు లేడు ఇక్కడ మనకి చెప్పటానికి, కానీ హీ ఈజ్ అన్ ఐడియల్. అనేక మందికి ఆ సత్యహరిశ్చంద్రుడు అనేటటువంటి ఆదర్శము సత్య మార్గంలో నడవటానికి ప్రేరేపించింది. ఇదేంటి ఆలోచన తలములో ఆదర్శాలు, ఐడియల్స్. ఐడియాస్ కాదు, ఐడియల్. ఆలోచనలు కాదు, ఆదర్శం. ఈ స్టేట్ అర్థమైందా మీకు? ఆలోచనలు అంటే మాట్లాడుకుంటూ ఉంటాం, రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఇంకా ఆదర్శాలలో మాట్లాడుకోవటం ఉంటూ ఉండదు, అదొక గైడ్ లైన్ గా, ఒక పోల్ స్టార్ గా మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా పనిచేస్తూ ఉంటుంది. కొంచెం ఇది అర్థం చేసుకోండి. ఇది కూడా ఇప్పుడు చాలా మంది దగ్గర లేదు. ఒక ఆదర్శం అంటూ ఏం లేదు. ఇది కాకుండా మన ఋషులు మూడో స్థాయికి వెళ్ళారు, ఐడల్. ఐడియా, ఐడియాస్, ఐడల్స్. ఐడియాస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనకున్నటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, బుక్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఆదర్శాలు అంటే ఒక మౌల్డ్ ఉంటుంది, నా జీవితాన్ని దానికి అనుగుణ్యంగా నేను మార్చుకుంటాను. ఇంకక్కడ చెప్పేవాడు ఎవడు ఉండడు. ఏముంటుంది అక్కడ ఆదర్శంలో? ఏముంటుంది? నువ్వు దేన్ని సాధించాలనుకుంటున్నావు ఆ లక్ష్యం మాత్రమే ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి వీలవుతే ఒక వ్యక్తి స్వరూపం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క మార్గదర్శనం, అతని జీవితంలో ఎలా వెళ్ళాడో మనం కూడా అలా వెళ్ళటానికి ట్రై చేస్తాం. ఐడియాస్కి, ఐడియల్కి తేడా అర్థమైందా మీకు? ఇది చాలా అవసరం. ఇది మన భారతీయ సైకాలజీ, మన భారతీయ ఋషుల యొక్క మనోవిజ్ఞాన శాస్త్రము నేటి సైకాలజిస్ట్కి అర్థమయ్యేటటువంటి స్థితిలో లేదు. నేను చాలామంది సైకాలజిస్టులో మాట్లాడాను, వాళ్ళకి అర్థం కాలే, కానీ మీకు అర్థమవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఇంకేనంటే మీరు సైకాలజిస్టు కాదు కనుక, లక్కిలీ. అంటే మీకు ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేవు. ఈ తేడా అర్థం చేసుకోండి. ఆలోచనలు మీకు అది లాభకరమైనదా కాదా అని ఆలోచిస్తుంది. ఆదర్శము అది మీకు లాభం చేకూరుస్తుందా కాదా అని ఆలోచించరు, అతి వేపు మాత్రమే వెళ్తారు. సైకాలజీలో తేడా అర్థమైందా? ఆలోచనలు ఎలా ఉంటాయి? నేను ఇచ్చేస్తే బాగుంటుందా, నేను వచ్చేస్తే బాగుంటుందా, నేనేం చదువుకుంటే బాగుంటుంది, ఈ ఉద్యోగంలో వెళ్తే బాగుంటుందా, ఆ ఉద్యోగంలో వెళ్తే బాగుంటుందా, అంటే ఆలోచనల యొక్క మొత్తము ప్రతిస్పందన, రియాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే నాకు ఇది లాభం ఉన్నా కాదా. ఆదర్శంలో నీ లాభాల గురించి ఆలోచించవు, లక్ష్యం గురించి ఆలోచించవు. ఈనాడు ఆ విధమైనటువంటి ఆలోచనలు అసలు ఎక్కడా లేవు. ఆదర్శాల గురించి అసలు మాటలే లేవు ఎక్కడ. అందువల్ల ఋషులు చెప్పినటువంటి మూడో లెవెల్ నాలెడ్జ్ గెయినింగ్ టెక్నాలజీ మీకు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ నేను ఇంకొక ఉదాహరణ ఇస్తే మీకు అర్థమవుతుందేమో చూసుకోండి. పురాణాలలో మహాభారతంలో ఉన్నటువంటి ఒక కథ. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తాడు. అప్పటికే ద్రోణాచార్యుడు పాండవులకి కురుపుత్రులకి టీచర్గా నియమింపబడతాడు. నేను క్షత్రియులకి విద్య నేర్పుతున్నాను కనుక ఇతరులకి నేర్పలేను బాబు అంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒకవేళ మీకు వీలు ఉంటే నాకు నేర్పుదురా. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఆ ఫండమెంటల్ క్వశ్చన్స్ మనం మర్చిపోతాం. ఏకలవ్యుడు అడిగినటువంటి ప్రశ్న చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏకలవ్యుడు ఏమడిగాడో తెలుసా, ఓకే మీరు కమిట్ అయిపోయి ఉన్నారు, ఒక రాజ పరివారానికి మీరు టీచర్గా నియమించబడ్డారు కనుక నాకు మీరు విద్య నేర్పలేరు, కానీ వీలు ఉండి ఉంటే నాకు నేర్పుదురా అంటే ద్రోణాచార్యుడు ఏం జవాబు చెప్పాడు దానికి, తప్పనిసరిగా నేర్పుండేవాడిని చాలు అన్నాడు. చాలు అన్నాక ఏం చేశాడు, ద్రోణాచార్యుడి యొక్క మట్టి విగ్రహం తయారు చేశాడు, మూర్తి ఐడల్. ఆ మూర్తి ముందు సాధన చేశాడు, ఉపాసన చేశాడు. ఏమయ్యాడు, అర్జునుడు కంటే కూడా చాలా గొప్ప విలుకాడుగా మారాడు. మూర్తిని మీరు అలా ఉపయోగించుకోవచ్చు, కానీ మీకు మహాలక్ష్మి మూర్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, సరస్వతి మూర్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, గాయత్రి మూర్తిని ఎలా ఉపయోగించాలంటే మీకు ఐడియాస్ తప్ప మూర్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. కనుక దేవాలయాలలో ఉండేటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఐడల్ టెక్నాలజీ ఐడిల్ అయిపోయింది, ఉపయోగించలేదు. ఏం చేయాలో తెలియదు, అక్కడికి వెళ్ళాక కాశీలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆంధ్ర నుంచి బంధువులు వాళ్ళు చాలామంది కాశీకి వస్తూ ఉంటే యూనివర్సిటీ చూడటానికి వచ్చేవాళ్ళు, యూనివర్సిటీని చూడటానికి వచ్చేవాళ్ళు, చదువుకోవటానికి కాదు. సరే వచ్చేవాళ్ళు, ఓకే నేను అన్నీ చూపించేవాడిని, చూపించేసిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. మరి వాళ్ళు యూనివర్సిటీకి వచ్చారు కదా, వాళ్ళకి ఏమైనా డిగ్రీలు వస్తాయా, మరి దేవాలయానికి వెళ్ళి చూచి వస్తే ఏమొస్తుంది మీకు, దేవాలయంలో ఉన్నటువంటి ఆ మూర్తిని ఉపాసన చేసేటటువంటి టెక్నాలజీ మీకు తెలియాలి. అది మన దేవాలయాల్లో ఉన్నప్పటికీ కూడా దద్దమ్మల్లాగా ఉపయోగించుకోలేక, నాకు తెలిసి కొందరు మాత్రమే దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని ఉపయోగించుకోగలిగారు. ఒకడు రామకృష్ణ పరమహంస, రెండోది తుకారాం, తక్కువబాయి. కొంతమందినే యూ కెన్ జస్ట్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. అదే దేవాలయాలకి మనం వెళ్తాం. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా మంది నేనున్నాను కదా అని చెప్పి యూనివర్సిటీని దర్శించి వెళ్ళిపోతూ ఉండేవారు. చెప్పుకోవచ్చు మేము కూడా బిహెచ్యూ రిటర్న్డ్ అని, ఫారెన్ రిటర్న్డ్ లాగా. ఏం బిహెచ్యూ రిటర్న్డ్, బిహెచ్యూ అంటే బెనారస్ యూనివర్సిటీ, దేవాలయం రిటర్న్డ్, అష్టలక్ష్మి దేవాలయం రిటర్న్డ్, ఇంకా వీసా వెంకటేశ్వర స్వామి దేవాలయం రిటర్న్డ్. ఆ సైకాలజీ మన యోగుల యొక్క ఆ ఉపాసన ఎలా చెయ్యాలో నేర్చుకోండి. అందుకు చెప్తున్నా నేను ఇదంతా కూడా, ఉపాసన మనం మర్చిపోయాం. ఉపాసన యొక్క షాలో లెవెల్, అతి షాలో అంటే అర్థమవుతుందా, లోతు లేనటువంటి విధానం. ఉపరితలంగా మనం క్లాస్ రూమ్స్లో విద్య నేర్చుకుంటున్నాం, అసలు విద్యది కానే కాదు. ఇంకాస్త లోతుకి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఆదర్శానికి వెళ్ళాలి. సైంటిస్టులు ఈ ఆదర్శాలకి ఒక ఫార్ 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 అవే పీపుల్, కానీ ఆ డైరెక్షన్లోనే ఉన్నారు. క్యాన్సర్కి మందు కనిపెట్టాలి, ఆదర్శం వాడిది. అంతేత వాడు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా ఎంత డబ్బు ఖర్చైనా వాడు ఎంత శ్రమ పడినా సర్దుకోడు, కుక్కల వాల్యూస్ ఉండవు. మేము ప్రాక్టికల్స్లో చాలా చేస్తూ ఉంటాం బ్యాక్ క్యాలిక్యులేషన్ అని. తెలుసా బ్యాక్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటో? 9-8 ఆన్సర్ రావాలి, ఇంచేత ముందే ఆన్సర్ 6 చేసి టేబుల్ రెడీ చేసేస్తాం. అలా టేబుల్ రెడీ చేస్తే చస్తారు పేషెంట్స్. ఆదర్శం లేనటువంటిది బ్యాక్ క్యాలిక్యులేషన్. ఆదర్శం ఉన్నది ఇంకా వాడు దేనికి కూడా ఒప్పుకోడు. రిజల్ట్ రావాల్సిందే, రిజల్ట్ రాకపోతే చేస్తూ 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 ఉంటాడు. కొంచెం ఆ మానవీయ ఆ మానసిక చేతనత్వ పొరలు మీరు అర్థం చేసుకోండి. ఈ ఎడ్యుకేషన్ కాన్షియస్ ఎడ్యుకేషన్ అంటాను దీన్ని. అంటే వీడు కాన్షియస్గా చెప్పాలి, ఎదుటవాడు కాన్షియస్గా వినాలి. బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ లెవెల్లో విన్నాడు అనుకోండి, ఈ కాన్షియస్ ఎడ్యుకేషన్ ఉపయోగపడదు. ఈ మాటలు ఉపయోగపడవు. మాటలు ఎప్పుడు ఉపయోగపడతాయి? చెప్పేవాడు కాన్షియస్గా చెప్పాలి నేను ఇది చెప్తున్నాను అని, వినేవాడు కాన్షియస్గా వినాలి. ఆదర్శంలో కాన్షియస్నెస్ ఎక్కర్లే, సబ్ కాన్షియస్ వర్క్. ఆ సబ్ కాన్షియస్నెస్ వేపు వెళ్ళేటటువంటిది ఐడియల్. ఈ లోపల అంతఃచేతనలో ఎక్కడో నేను ఇలా జీవించాలి, ఇది నా ఆదర్శము అని బుర్రలోకి ఎక్కిపోతే ఇంకా వీడి డే టు డే లైఫ్లో వీడు ఏం చేసినా కూడా వాడి జీవిత విధానం ఎలా ఉంటుంది? దానికి అనుగుణ్యంగానే ఉంటుంది. ఇది అనదర్ వే ఆఫ్ పుటింగ్ హ్యూమన్ సైకాలజీ. ఇందాక నేనేం చెప్పాను? ఆలోచనలు, ఆదర్శము, మూర్తి, ఐడియా, ఐడియల్, ఐడల్. దానికే ఇంకో విధానంగా చెప్తున్నాను నేను, కానీ ఇవన్నీ ఒకటే. ఇంకో విధానం ఏం చెప్తున్నాను? కాన్షియస్ లెవెల్ ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ హియరింగ్, ఐ ఆమ్ అవేర్ ఆఫ్ వాట్ ఐ ఆమ్ టెలింగ్. టుగెదర్ వీ అండర్స్టాండ్ కాన్షియస్ ఎడ్యుకేషన్. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా కాన్షియస్ ఎడ్యుకేషన్. ఇది కాకుండా సబ్ కాన్షియస్ ఎడ్యుకేషన్ అవుతుంది, దాన్ని కల్చర్ అంటాం మనం. భగవంతుడు ఉన్నాడా లేదా నాకు తెలీదు, శివుడు ఉన్నాడా లేదా నాకు తెలీదు, రాముడు ఉన్నాడా లేదా నాకు తెలీదు. కానీ రాముడిని కానీ శివుడు కానీ ఎవడైనా తిడితే నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు? సబ్ కాన్షియస్ గా దూరింది. వాళ్ళు గొప్ప వ్యక్తులు, వాళ్ళు మనకి ఆరాధ్యులు. నువ్వు ఆరాధించకపోవచ్చు, అది వేరే విషయం. తేడా అర్థమవుతుందా? ఆదర్శం అంటే అది. ఇట్ ఫోర్సెస్ యూ టు డూ సంథింగ్ ఈవెన్ దో యూ డోంట్ లైక్ ఇట్. సబ్ కాన్షియస్ ఎడ్యుకేషన్ ఐడియల్, దాన్ని సంస్కారము అంటాం. మన భారతీయ సాంప్రదాయంలో ఈ 16 సంస్కారాలు చాలా ప్రముఖమైనవి. అవి రేపు నేను టచ్ చేస్తా. ఇవాళ ఆ సంస్కారాల గురించి నేను చెప్పటంలే. కానీ సంస్కారాలు అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇంగ్రెయిన్డ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్. ఒకడు నాతో అన్నాడు, మాస్టర్ నా సబ్ కాన్షియస్లో ఏముందో నాకు తెలుసు అన్నాడు. నువ్వు మళ్ళీ చెప్పు నాయన అన్నా. ఏమన్నాడు వాడు? నా సబ్ కాన్షియస్లో ఏముందో నాకు తెలుసు అన్నాడు. నీకు తెలుస్తుంది సబ్ కాన్షియస్ ఎలా అయింది? అదేమవుతుంది నీకు తెలిస్తే? మన మాటలు ఏం వాడుతున్నావో కూడా మనకి తెలియదు. ఇంకా వాళ్ళతో నేనేం వాదించేది? యు కెనాట్ నో యువర్ సబ్ కాన్షియస్, బట్ యు లివ్ అకార్డింగ్ టు యువర్ సబ్ కాన్షియస్. మన ఋషులు కనిపెట్టినటువంటి ఒక అత్యంత దృఢమైనటువంటి ఆలంబనము. మన జీవిత విధానం దేనిపైన ఆధారపడి ఉంది అంటే, నాట్ ఆన్ యువర్ కాన్షియస్ మైండ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక యూనివర్సిటీలో దీన్ని స్పిరిచువలిజంగా కాకుండా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ పరంగా చెప్తున్నాను నేను. ఒక స్టూడెంట్ లేచారు, వాడు కోపం వచ్చేసింది అండి ఆ మాట అంటే. ఏ మాట అన్నాను నేను? మనము కాన్షియస్ మైండ్ ఆధారంగా బతకటం లేదు. మనం ఎందుకు బతుకున్నాము అంటే బికాస్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. కోపం వచ్చిందండి, వాట్ నాన్ సెన్స్ అండి మీరు. కాన్షియస్ మైండ్, కెన్ యూ స్టాప్ యువర్ హార్ట్ బీట్? కెన్ యూ? అది దేని బట్టి కంట్రోల్ అవుతుంది? సబ్ కాన్షియస్. నీ డైజెషన్, నీ వెంట్రుకల పెరుగుదల, నీ గోళ్ల పెరుగుదల, జుట్టు ఊడిపోతుంది నీకు జుట్టు రావాలి రాదు, సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ అయితే వస్తుందేమో నాకు తెలియదు. అంచేత కొన్ని విషయాలు తప్ప 90% ఆఫ్ అవర్ బిహేవియర్ దేని మీద ఆధారపడిందే? సబ్ కాన్షియస్ మీద ఆధారపడింది. ఈ సబ్ కాన్షియస్ నీ ఐడియల్స్ మీద ఆధారపడి ఉంటుంది అని మన ఋషులు చెప్తున్నారు. నీ ఐడియల్స్ కనుక కరెక్ట్గా ఉంటే నీ బిహేవియర్ మారిపోతుంది. ఆ సబ్ కాన్షియస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి టెక్నాలజీ యజ్ఞము. ఆ యజ్ఞాన్ని మర్చిపోయాము. అసలు యజ్ఞం చేయవలసిన అవసరం ఏముందనేటటువంటి ప్రబుద్ధులు తయారవుతున్నారు భారతదేశంలో. శ్రీకృష్ణుడు మాత్రము సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిశ్వధ్వం మేషవో స్పిష్ట కామద్దు. నీ కోరికలు తీరాలంటే నాయన యజ్ఞము తప్ప నీకు వేరే గత్యంతరము లేదు అని అంత స్పష్టంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నప్పటికీ కూడా ఎంతమంది నన్ను అడుగుతారో, మాస్టర్ ధ్యానం చేస్తే సరిపోదా? ఏం ధ్యానం చేస్తావు? ధ్యానం అంటే ఏంటో తెలియాలి కదా. ముందు కళ్ళు మూసి కూర్చోటం ధ్యానమా? ముల్లా నసరుద్దీన్ కథ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది నాకు. సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుందో గుర్తుంచుకోండి. ఉపాసన గురించి చెప్తూ కాన్షియస్ ఎడ్యుకేషన్ వద్దు మనకి. ఋషులు మనకి సబ్ కాన్షియస్ ఎడ్యుకేషన్ దాటి సూపర్ కాన్షియస్ ఎడ్యుకేషన్. సబ్ కాన్షియస్ ఎడ్యుకేషన్ అంటే ఐడియల్, సూపర్ కాన్షియస్ ఎడ్యుకేషన్ అంటే ఐడల్ అని చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మీకు. విగ్రహాలను ఎలా ఉపయోగించుకోవాలి మీరు అని. అంటే డైవర్ట్ అయిపోకండి, టాపిక్ ఇక్కడుండండి. ఎక్కడ? ఇక్కడ కాదు, ఉపాసన విధానంలో కాన్షియస్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాను నేను. వేర్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుస్తోంది, మీకు ఏం అర్థమవుతుందో కూడా మీకు తెలుస్తోంది. బోత్ ఆర్ హ్యాపెనింగ్. మధ్యలో మీరు అలా ఎక్కడికైనా అలా వెళ్ళి మళ్ళా వస్తే పక్క వాడిని అడుగుతారు, ఏం చెప్పారు మాస్టర్ అని. కాన్షియస్నెస్ లేతే ఓకే. సబ్ కాన్షియస్ ఎడ్యుకేషన్ యొక్క స్పెషలైజేషన్ కేవలము భారతదేశంలోనే ఉన్నది. ఆ సబ్ కాన్షియస్ ఎడ్యుకేషన్ యజ్ఞం మీద ఆధారపడి ఉన్నది. పురాణాలలో 48 రకాల సంస్కారాల గురించి చెప్పబడి ఉన్నది. మనము ప్రస్తుతం భారతదేశంలో 16 రకాల సంస్కారాల గురించే తెలుసు. అందులో కూడా పాణిగ్రహణ సంస్కారం తప్ప మిగతా సంస్కారాలన్నీ డుమ్మా కొట్టేశాం. అది రేపు ఆలోచిద్దాం. సబ్ కాన్షియస్ ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సూపర్ కాన్షియస్ ఎడ్యుకేషన్, అతి చేతన యొక్క చేతన, అవచేతన, అతి చేతన కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఈ సూపర్ కాన్షియస్ ఎడ్యుకేషన్లో వాచ్ చెప్పి పనిచేయదు. ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్య మనసాశ. సూపర్ కాన్షియస్ ఎడ్యుకేషన్ వాక్శక్తి ద్వారా చెప్పబడదు. వాక్శక్తితో చెప్పబడేటటువంటి ఎడ్యుకేషన్ తప్ప మనకి తెలియదు ఇప్పుడు. అందువల్ల దేవాలయాల గతి ఇలా ఉంది. ఈ దేవాలయాలు విద్యాలయాలు లాంటివే అన్నది గుర్తుంచుకోండి. విద్యాలయాలలో విద్య మనం ఎలా నేర్చుకుంటున్నామో దేవాలయాలలో దేవతాశక్తులను ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. దేవతాశక్తులు అంటే సూపర్ న్యాచురల్ గురించి నేను మాట్లాడటం లేదు. దేవతాశక్తులు అంటే న్యాచురల్ ఫోర్సెస్, వరుణ దేవత, అగ్ని దేవత, పృథ్వీ దేవత, వనస్పతయో దేవత. అంటే ఏంటి? భౌతిక జగత్తులో మీరు ఫీల్ అవుతున్నటువంటి ఆ శక్తి వెనకాతల ఉన్నటువంటి శక్తి తెలుసుకోవాలి మీరు. దేవతలంటే అది, అగ్ని ఉంది మండిస్తుంది, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కానీ అగ్నికి ఆ మండే శక్తి ఇచ్చినటువంటి శక్తి ఏమిటి? సూర్యుడికి ఆ సెల్ఫ్ ఎఫల్జెన్స్ ఇచ్చినటువంటి శక్తి ఏమిటి? చంద్రుడికి సూర్యుడి యొక్క రిఫ్లెక్టెడ్ లైట్ ఇవ్వగలిగేటటువంటి శక్తి ఎవరు ఇచ్చారు? ఇది దేవతాశక్తులు అంటే న్యాచురలే, అవి ప్రకృతిలో ఉన్నవే, బట్ ఏ బిట్ బియాండ్ మన భౌతిక అవగాహన కంటే కూడా కొంచెం దూరంగా ఉన్నటువంటిది. దేన్ని మనం అయితే మాటల్లో చెప్పలేము. తీపి చెప్పండి, మాటల్లో తీపి అంటే ఏంటో చెప్పగలరా మీరు ఎవరైనా? కానీ తీపి అంటే మీకు తెలుసు ఎందుకు? తీపి మీరు రుచి ఎరిగి ఉన్నారు కనుక. ఈకే గారు ఓ వెరీ క్రూడ్ ఎగ్జాంపుల్ ఇస్తారు, కానీ నాకు చాలా ఇష్టం అది. ఎందుకంటే ఎలా అసంభవమో ఈ దేవతాశక్తుల గురించి మాటల ద్వారా చెప్పటం, కానీ అనుభూతి ద్వారా ఎలా తెలుసుకోవటం సులభమో ఈ ఉదాహరణతో అర్థమవుతుంది. ఒక ఎడారిలో కొంతమంది గుమిగూడి ఉన్నారు, చిన్న హ్యామ్లెట్ లాంటిది, చిన్న విలేజ్, విలేజ్ కంటే కూడా చిన్నది. కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎప్పుడు మామిడి పండుని తినలేదు, చూడలేదు. ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ మామిడి పండు చాలా బాగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, అసలు మేము దాన్ని కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటా ఉన్నారు. కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అనేసరికల్లా తెలుసుకోవాలనిపిస్తుంది కదా, దాని గురించి ఎలా ఉంటుందో దాని గురించి చెప్పండి అన్నారు. అంటే ఓ పని చేయనైనా, మీ గడ్డానికి పంచదార రసం పూసుకో. ఒకడు పూసుకున్నాడు, రెండో వాడిని ఏమన్నాడు, వాడి గడ్డ నాకు, నాకితే ఎలా ఉంటుంది పీచు పీచుగా? అదో మామిడి పండు అలా ఉంటుంది. ఈజ్ ఇట్ కరెక్ట్? కాస్త జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. డోంట్ డిస్కస్ అబౌట్ డివినిటీ. మనం ఎంత మూర్ఖులో, భగవత్ శక్తుల గురించి మీరు డిస్కస్ చేస్తారు, ఇంకా ఇలా ఉంటుంది డిస్కస్ చేస్తే. అందుకే ఆ ఉదాహరణ నేను అంత క్రూడ్గా ఉన్నా ఎందుకు చెప్తానంటే, అంత మూర్ఖంగా ఉంటుంది భగవంతుడి గురించి మీరు డిస్కస్ చేస్తే. కానీ మామిడి పండు గురించి తెలుసుకోవాలంటే ఏంటి మెథడ్? తిను, తిన్నాక ఇంకా చెప్పక్కర్లే. మామిడి పండు రుచి నువ్వు చూసావా? చూసా, అంతే. ఇంకట దేవతాశక్తుల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్కషన్ ఇస్ ఇలాగే ఉంటుంది. గడ్డానికి పూసుకుని నాకుతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి మనం టైం అంతా వేస్ట్ చేస్తూ దేవాలయానికి వచ్చి కూడా ఆ దేవతాశక్తుల గురించి ఏమి ఆలోచించాలో అది ఆలోచించకుండా మేము వెళ్తామండి రోజు దేవాలయానికి. మా పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్ళి వస్తాడండి, వెరీ రెగ్యులర్. కాలేజీకి వెళ్తాడు, వస్తాడు. ఏం చేస్తాట? కాలేజీకి వెళ్ళి అటెండెన్స్ ఇచ్చి వచ్చేస్తాడు. మనం దేవాలయంలో అంతకంటే గొప్పదైనటువంటి పని ఏమైనా చేస్తున్నామా ఆలోచించండి. భారతీయ ఆధ్యాత్మికతకి ఆధారభూతమైనటువంటి దేవాలయాలు చివరికి ఏ స్థితికి ఎదిగామో తెలుసా? అన్ని దేవుళ్ళు ఒకటే, శివకేశవునికి భేదం లేదు. ఉన్నాయి శ్లోకాలు, అది వేరే విషయం. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకే ఎలక్ట్రిసిటీ ఉన్నప్పటికీ ఫ్రిడ్జ్ ఉపయోగించినట్టు హీటర్ ఉపయోగించుకోలేరు, హీటర్ ఉపయోగించుకున్నట్టు టీవీని ఉపయోగించుకోలేరు, టీవీని ఉపయోగించుకున్నట్టు ఇంకో ఎలక్ట్రికల్ అపరేటస్ని ఉపయోగించుకోలేరు. కానీ ఇవన్నీ కూడా కరెంటు లేదే పనిచేయో. కానీ కరెంటు ఉన్నా ఈ యంత్రాలు లేకపోతే కరెంటు వేస్ట్. ఎప్పటికీ అర్థమవుతుంది మీకు అది? కరెంటు ఉంది, ఈ ఆపరేటర్స్లు ఏమీ లేవు, ఏం చేస్తారు మీరు? ఏమైనా ఉపయోగం ఉందా కరెంటుకి? అంతేత దేవాలయాలలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు ఆ దేవతాశక్తి యొక్క ప్రేరణ వల్లే యాక్టివ్ అవుతోందా, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకోవాలి.
అది నేర్చుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటి అంటే వాక్శక్తిని సబ్ కాన్షియస్ లోకి సూపర్ కాన్షియస్ కి తీసుకెళ్లేటటువంటి విధానం మీకు తెలియాలి. అక్కడ మన ఋషులు రెండిచ్చారు మనకి, మంత్రము యంత్రము. ఈ రెండింటినీ వదిలేస్తాం మనం. మంత్రాన్ని వదిలేసాము, యంత్రాన్ని వదిలేసాము. సూపర్ కాన్షియస్నెస్ దైవీ చేతనత్వాన్ని, అతి మానవీయ చేతనత్వాన్ని మనం పట్టుకోవాలి అంటే, దేవాలయాలని మనం పట్టుకోవాలి అంటే, దేవాలయాలలో ఉన్నటువంటి జ్ఞానం మనకి దొరకాలి అంటే, ఐడల్ వర్షిప్ యొక్క ఉపాసనా విధానం మనకి తెలియాలి. భారతీయులకి తప్ప ఇతర ఏ యులకు కూడా ఐడల్ వర్షిప్ గురించి తెలియదు కదా. మనకి ఉన్న ఇన్ని ఐడల్స్, ఒకళ్ళు నన్ను అడిగారు భారతీయులకి ఇన్ని ఐడల్స్ ఏంటండి, మాకు ఇన్ని ఐడల్స్ లేవు కదా అని. ఒక్క ఎలక్ట్రిసిటీయే ఉన్నవాడు దాంతోనే సాటిస్ఫై అవుతాడు, టెక్నాలజీ డెవలప్ చేసుకున్నవాడు అనేక యంత్రాలను కనిపెడతాడు, హూఈస్ గ్రేటర్, నోయింగ్ ఎలక్ట్రిసిటీయా ఎలక్ట్రికల్ టెక్నాలజీయా? టెక్నాలజీ లేకపోతే ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? ఐడల్ వర్షిప్. ఈ ఐడల్ వర్షిప్ కి రెండు ఆధారాలు ఉన్నాయి. ఆ రెండు ఆధారాల గురించి చెప్తున్నప్పుడు, టీవీని ఉపాసన చేస్తూ 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 బ్రేక్ అనేది ఒకటి చాలా అవసరం అనిపిస్తుంది నాకు. చేత నాకు కాదు బ్రేక్, మీకు కాదు బ్రేక్, నాకు బ్రేక్ రాజలక్ష్మి గారండి. అంచేత ఇది అయిపోగానే మనం దేని గురించి మాట్లాడుకుంటాం? యంత్రము మంత్రము గురించి మాట్లాడుకుంటాం. అంతవరకు టీవీని వదలని వెళ్ళాం కదా. అంచేత మీరు ఇక్కడే ఉంటారు, ఆ బ్రేక్లో ఏం జరగబోతుందో చూడండి. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్లో నేను మళ్ళీ వచ్చేస్తాను.